சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் பிரியாசீத பதஸ்திதாம் ச கருணம் ஞானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணிய பாகவசத் பிராப்தம் சத்குரும் சச்சதாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதான் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ கிருஷ்ண காத இவேள பிராரம்பம் காவட்டம் கேவலம் சுவாமி யொக்க அனுகிரகம். காரணம் ஏன்டே பகவத்கீதலோ கிருஷ்ணுடு ஒக மாட்டாடு, சமத்சரானிக்கு 12 நெலலு உன்னா மார்கசிர மாசம் நீனு அன்னாடே. இது மார்கசிர மாசம் அந்துனா பௌர்ணமி. மார்கசிர பௌர்ணமி நாடு காலாக்னி சமணதத்துடு புட்டினட்டுவண்டி ரோஜு. தத்தாத்திரேயுடு 16 அவதாரால் எத்துட்டே அந்துகுலோ காலாக்னி சமண தத்த ஸ்வரூபம் பிராதுர்பவிச்சினட்டுவண்டி மகாசன்மங்கள வேள இது. அது பாகவதம் எல்லாம் செப்புக்கோவாலி இவேளை பாரதீய சங்கியாசாஸ்திரம் பிரகாரம் கூட 21/12/2010 அண்டே 21/3/12/10/3 3 3 9 9 சுத்த தத்துவம் அது சுவாமி நம்பர். அது மங்களவாரம் பௌர்ணமி அந்தனா மார்கசிர பௌர்ணமி சங்கியாசாஸ்திரம் பிரகாரம் மல்லி பிரம்ம பதானிக்கு சங்கேதமைனட்டுவண்டி 9வ சப்தம். அன்னிட்டுக்கே விசேஷம் நிஜானிக்கு பாகவதம் கூட வேதகல்ப விரட்சம். அது ராமாயண கல்ப விரட்சம் அயிட்டே இது வேதகல்ப விரட்சம். அதுக்கனே வேதவியாசர வாரு 18 புராணாலு ராசி ஆனந்தம் பொந்தலையா. 18 புராணாலு ராசாரு, வேதாலு விபஜிஞ்சாரு. எந்த ஹாயிகா உன்னா உண்டாலி இன்னி கொப்ப பண்ணு చేసినవాడు కాని చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎట్లాగంటే 14 సంవత్సరాలు చిర తపస్సు చేసినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, అయ్యా 14 ఏళ్ళు తపస్సు చేశాను, శాంతి చిత్తశాంతి దొరకలేదు, మంత్రాలు చదివాను, బీజాక్షరాల వెనుక ఉన్న అధిష్టాన దైవాన్ని దర్శనం చేశాను, కానీ ఈ చిత్తశాంతి దొరక్కపోవటానికి తపస్సు అనేది అర్థం తెలియకుండా చేశానేమో, తపస్సు అంటే ఏమిటి అని అడిగారు. నిజానికి కావ్యకంఠుల కంటే ముందు వ్యాసుల వారికి ద్వాపర యుగంలోనే వచ్చిన మీమాంస ఇది. భారతం కూడా రాశాడుగా, 4 వేదాలు పరిష్కరించాడు, పంచమ వేదమైన భారతం రాశాడు, 18 పురాణాలు రాశాడు. ఇక ఆయన చేయని పని లేదు, వాంగ్మయం అంతా సృష్టించాడు. కానీ ఆనందం మాత్రం కలగదు. మనం చాలా పనులు చేస్తాం ప్రపంచంలో, అసలు ఏ పని చేయవలసి ఉన్నదో అది చేసేదాకా ఆనందం కలగదు. వ్యాసుల వారి పరిస్థితి అదైతే మరి ఆయనకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే నారదుల వారు కలిశారు. ఎందుకు ఇట్లా చింతాక్రాంతులపై ఉన్నావంటే, ఇదిగో ఈ పనులన్నీ చేశాను కానీ ఎక్కడో ఒక మూల మనస్సులో ఆనందం మాత్రం నాకు పూర్ణంగా లభించలేదన్నాడు. ఏది 4 వేదాలు చెప్పినవాడు, 18 పురాణాలు చెప్పినవాడు, ఇవన్నీ చేసినటువంటి వాడు. ఆయన అన్నాడు, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వీటన్నింటి వలన జ్ఞానాన్ని అనుభవించావు. జ్ఞానాన్ని అనుభవించుతున్నావు అంటే నువ్వు లేకుండా పోయినావు, అద్వైతమూర్తిగా ఉన్నావు. ఆనందం అనుభవించాలి అంటే నీకు మనస్సు కావాలి. మనస్సు కావాలి అంటే సగుణం కావాలి. సగుణం కావాలి అంటే ఓ బొమ్మ కావాలి. బొమ్మ కావాలంటే ఓ కథ కావాలి. ఎవడి కథ అయ్యా? ఏది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వ స్వరూపంగా నీవు ఉపాసన చేశావో ఆయన్ని మళ్ళీ సగుణంగా ఆరాధించి నీకు ఆనందం కలుగుతుంది అన్నాడు. ఆ సగుణోపాసనా మార్గంలోనే ఎవరి కథ చెప్పాలి అన్నాడు. భాగవతం చెప్పుకోవాలి. భాగవతం అంటే దైవం కథ, భక్తుడి కథ అని. భక్తుల అందరి కథ కలిపితే భాగవతం అని. కృష్ణుడి కథ లేదు, విష్ణుమూర్తి కథ లేదు. కాబట్టి మనబోటి వారందరి కథలు కనుక కలిపితే స్వామి మీద 30 పుస్తకాలు వస్తాయి. స్వామి మీదే రాయవలసి వస్తే ఒక పుస్తకం వస్తుంది, అంతే కదా. ప్రపంచంలో ఇవాళ అమ్ముడవుతున్న అన్ని పుస్తకాల్లో ఏమున్నాయంటే మన కథలు మన వ్యధలు ఉన్నాయి. దాన్ని ఆయన ఎలా తీర్చారో ఉంది. ఆయన కథ అంటూ ఉంటే చాలా చిన్న కథ, ఓ 85 ఏళ్ల కథ అంతే. కాబట్టి పరాత్పరుడికి వ్యధ లేదు గనక కథ లేదు, కథ లేదు గనక గాథ లేదు, గాథ లేదు గనక గ్రంథం లేదు, గ్రంథం లేదు గనక అది పురాణం కాదు. మరి ఈ రోజున ఈ భాగవతం అనేటువంటిది ఎలా చెప్పుకోవాలి అంటే మనం అనుకున్నాం. హాయిగా కథలందరికీ తెలుసు, బాలభాగవతం అలాగే బాలరామాయణం ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఏముంటుంది కొత్తగా దీంట్లో అని ఎన్నేళ్ళుగానో చెప్పుకుంటున్నాం, వింటున్నాం, టీవీలో చూస్తున్నాం. కావలసింది ఉపాసనా మార్గాలలో అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిదానవతి ఉపాసన అని మూడు ఉన్నాయి. అంగవతి ఉపాసన అంటే స్వామి, స్వామి పట్టం, దానికి అలంకారం చేయటం, దానికి కొబ్బరికాయ కొట్టడం, దానికి హారతి ఇవ్వటం, ఇది అంగాంగీ భావంతో కనిపిస్తున్న పరమాత్మని ఉపాసన చేయటం. అది కాదే అంటే అది మాత్రమే కాదే, అన్యవతి ఉపాసన చేయాలి. మన మనస్సు స్వామిని గురించి ఎట్లా ఊహిస్తున్నదో, ఎట్లా భావిస్తున్నదో, ఇది ఇంతేనా అని అనిపిస్తున్నదో, అసలుదేమిటో అనేటువంటి విచారధారలోకి వెళుతున్నదో, అది అన్య ఉపాసన. ఆ అన్యవతి ఉపాసన, బొమ్మ లేదు కానీ బొమ్మ ఉన్నట్టు తెలుసు. ఎట్లా ఉన్నది అంటే ఏమో కనపడుతున్న దానికంటే ఇంకాస్త ఎక్కువగా ఉందేమో అన్నట్లు ఉండాలి. ఈ మూడింటికంటే కూడా రెండింటికంటే నిదానవతి ఉపాసన అత్యుత్తమమైన ఉపాసన. ఎందుకని అంటే నెయ్యి కావాలి అంటే ఏం చేయాలి? పాలు కావాలి, కాచాలి, మేకడ కట్టాలి, తోడు పెట్టాలి, చిలకాలి, అప్పుడు వెన్న బయటకు వస్తుంది. పాలలో నుంచి వెన్న తీయటం, ఇది పరిణామం. వెన్న కాస్తే నెయ్యి అవుతుంది. నెయ్యిలో నుంచి పాలు తీయటం అనేది అసంభవం, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. అలాగే ఈ భగవంతుడి కథ అయినటువంటి, భాగవతుల కథ అయినటువంటి భాగవతాన్ని నిదానవతి ఉపాసనగా నెమ్మదిగా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు అనబడేటువంటి అవతారమూర్తులలో పూర్ణ చైతన్య విరచితమైనటువంటి కృష్ణ స్వరూపంలో ఉన్నటువంటి ఈ గోపాలదేవుడి యొక్క కథని మనమంతా కూడా దోగ్ధలమై అంటే దూడలమై ఆ ఆనందాన్ని పానం చెయ్యాలి. ఆ పొదుగు 4 వేదాల యొక్క సమాహారం, అక్కడి దాకా వెళ్ళాలి. వెళ్ళినట్లయితే సంసిద్ధమైనటువంటి జ్ఞానం అనేటువంటి క్షీరం, పాలు మనకి లభిస్తాయి. కేవలం పాలు తాగితే పొట్ట నిండుతుంది కానీ గుండె నిండదు. ఏం చెయ్యాలి అంటే ఇందాక చెప్పిన ఆ ప్రణాళికంతా చేసి ఏదో ఒక రోజున దానిని నేయిగా మార్చాలి. నేయి అంటే నెయ్యము అని అర్థం, నెయ్యము అంటే స్నేహము అని అర్థం. స్నేహము అంటే ఎవరితో స్నేహము? పరమాత్మతో స్నేహం. ఆ పరమాత్మతో స్నేహం పొందేటువంటి ఒక విచారధార, భాగవత విచారధార గనక దీనికి భాగవత నవనీతం అని మనం పేరు పెట్టుకున్నాం. ఏం చేస్తామయ్యా గురు పూర్ణిమ దాకా భాగవతాన్ని అంటే ఉన్న స్కంధాలన్నీ అన్ని పద్యాలు చదువుకుంటూ పాడుకుంటూ చేసే విచారణ కాదు. చాలా భిన్నమైనటువంటి కోణంలో దీన్ని విచారణ చేస్తూ దీనిని వ్యాసుల వారి తర్వాత ప్రధానంగా తెలుగునాట, తెలుగు జాతి కోసం, ఒక భద్రజాతి కోసం తన మనస్సుని, తన హృదయాన్ని, తన సహజ కవితాశక్తిని సమ్మేళనం చేసి పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి సహజ కవి పోతన రాసిన భాగవతాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో లేనివి, వాల్మీకి రామాయణంలో వదిలిపెట్టబడినవి విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఎట్లా పూర్తి చేశారో, వ్యాసుల వారు వదిలిపెట్టినవి, వ్యాసుల వారు చాలా క్లుప్తంగా చెప్పిన వాటిని విస్తృతం చేస్తూ వెళ్ళాడు పోతన. కాబట్టి ఈవేళ ఈ రాబోయే 7 నెలలు సుమారుగా గురు పూర్ణిమ దాకా ఎవరికి మనం నమస్కరించబోతున్నాము అంటే సహజ కవి అయినటువంటి పోతన. ఆ పోతన ఆయనే చెప్పుకున్నాడు నేను సహజ కవిని అని. అంటే ఎవరి దగ్గర ఆయన నేర్చుకోలే, వ్యాకరణం, ఛందస్సు ఇవేం నేర్చుకోలే. సహజమైనటువంటి స్థితిలో కొంతమంది జగత్తులోకి వస్తారు. సహజమైనటువంటి పరమహంస ఒక్కడే, ఆయన పేరు రామకృష్ణ గురుదేవుడు. సహజమైనటువంటి మహర్షి ఒక్కరే, ఆయన పేరు రమణ మహర్షి. సహజమైనటువంటి సకల దేవత అతీత స్వరూపం ఒక్కటే, అది భగవాన్ సత్యసాయి. మూడు ఆ పాయలోనే సహజమైనటువంటి కవి ఎవరు అంటే పోతన. ఎందుకని అంటే తన కావ్యాన్ని, తన భావనని, తాను ఉపాసించినటువంటి భక్తి మార్గాన్ని, తద్వారా తాను అనుభవించినటువంటి ఆనందాన్ని ఎవరికో కాసులకి ఇచ్చి అమ్ముడు పోక అమ్మవారికి మాత్రమే సమర్పణం చేసుకున్నటువంటి నిర్వికారుడు, విరాగి, పూర్ణమానసుడు, సహజ కవి అయినటువంటి బొమ్మెర పోతన అమాత్యుడు. అమాత్యుడు అంటే మంత్రి అని కాదు, అక్కడ పోతన అమాత్యుడు అంటే అమాత్య వంశంలో పుట్టాడు అని, కరణం గారు అని అర్థం అత్త తెలుగులో. ఎక్కడయ్యా అంటే బొమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా, అక్కడ పుట్టాడు ఆయన, అక్కడే రాశాడు ఏకశిలా నగరంలో. కాబట్టి పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన వ్యాసుల వారు రాసినటువంటి దాన్ని మనకి ఆవిష్కరణ చేశారు. అయితే భాగవతం స్థూలంగా మనకేం చెబుతుంది, భగవతత్వాన్ని చెబుతుంది. భగవంతుడి రూపాలు వర్ణించటం మనకు తేలికే, ప్రతి రూపానికి 1000 నామాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క శక్తిని అనేక గాథల ద్వారా తెలుసుకోవటం మనకు అలవాటే, పెద్ద విశేషం కాదు. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. ఇది భాగవతం. అది శ్రీమత్, శ్రీమంతమై ఉన్నది గనక శ్రీమద్ భాగవతం అయింది. శ్రీమత్ అంటే చదివినందు వలన ప్రాపంచికమైనటువంటి ఇహ సుఖాలు దొరుకుతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు అంటున్నప్పుడు వింటున్నప్పుడు శ్రీ అనబడేటువంటి సరస్వతీదేవి యొక్క కటాక్షం మనందరికీ లభిస్తుంది. అంటే లక్ష్మీ దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది. శ్రీ అంటే వేదాలకి శ్రీ అని మరొక పేరు. శకార రకార ఇకారాలతో కూడి ఉన్నటువంటిది వేదత్రయి కాబట్టి అది ఋగ్వేదంగా, సామవేదంగా, యజుర్వేదంగా మూడు వేదాలు గనక అది వేదత్రయి త్రయీభూతమైనటువంటిది గనక ఆ మూడు వేదాలకి అసలు పేరేమిటి అంటే శ్రీ. అలాగే వ్యాస భాగవతాన్ని ఆయన 18,000 శ్లోకాలలో రాశారు. రామాయణం 24,000 శ్లోకాలలో రచింపబడ్డది. ఈ 18,000 శ్లోకాలలో వేదవ్యాసుడు ఏం పేరు పెట్టినా, తర్వాత తర్వాత పేర్లు మార్చినా, ఆయన చేసినటువంటి వాంగ్మయ సృష్టికి, తాను రచించినటువంటి ప్రతిదానికి ఆయన పెట్టుకున్న పేరు జయం అంతే. భారతము జయమే, భాగవతం కూడా జయమే. ఎందుకని అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో యతో ధర్మస్తతో విజయ, అంతే కదా. ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడుంటుంది. ఎక్కడైనా మనం ఓడిపోయినాము అంటే మనం ఆ ధర్మ మార్గంలో లేవు అని మనమే అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా గెలిచాము అంటే మనం ధర్మాన్ని పాటించాము అనుకోవాలి. భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఈ మూడు కూడా మానవ జీవన విధానాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి యోగ స్థాయిలో నడిపించేవి గనక ఈ మూడు కూడా ప్రాతస్మరణీయమైనవి, పారాయణార్హమైనవి. అయితే భాగవతానికి కథానాయకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. భారతానికి ఆయనే. మరి భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరా అంటే, భారత కృష్ణుడు లౌకిక పరమైనటువంటి కృష్ణుడు. ఆయనలో రాయబారాలు చేయటం, వాళ్ళని వీళ్ళని కలపటం, కొట్టుకునే వాళ్ళని సమన్వయం చేయటం, కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వ్యాపారంతో కూడినటువంటి మనస్తత్వాన్ని ప్రకటన చేసినటువంటి వాడు భారత కృష్ణుడు. అందుకనే కృష్ణుడి అనేక పనులు మనకు అధర్మంగా కనిపిస్తాయి పైకి. తర్వాత తర్వాత నెమ్మదిగా అది కూడా తత్వ విచారణ చేస్తే ఆయన చేసిన ప్రతి పని ధర్మబద్ధమని తర్వాత అనిపిస్తుంది. అయితే భాగవత కృష్ణుడు రసానంద స్వరూపుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి రసస్వరూపుడు గనక ఇందులో ఆయనను తలుచుకున్నా, ఆయన గాథలు విన్నా, ఆయన యొక్క శక్తిని మనం ఒక్కసారి ఊహించుకున్నా, ఆయనను గురించినటువంటి స్తుతులన్నీ మనం అర్థం చేసుకున్నా, మనకేం కలుగుతుంది అంటే పూర్ణమైన ఆనందం కలుగుతుంది గనక భాగవతం ఎక్కడ చెప్పబడుతుందో, భాగవతం ఎక్కడ వినబడుతుందో అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు వచ్చి కూర్చుంటాడు. మన కృష్ణుడెవరయ్యా? సాయి కృష్ణుడే. కనుక ద్వాపరయుగం నాటి కృష్ణుడే ఈనాటి సాయి కృష్ణుడు గనక సత్యసాయి భగవానుడే కృష్ణ స్వరూపం గనక ఆ కృష్ణ స్వరూపం ఎక్కడ మనం భాగవతాన్ని అంటే చూడండి, ఇవాళ భాగవతాన్ని గురించి చెప్పుకోవటము అంటే మూడు వేదాల గురించినటువంటి విచారణ. ఈ మూడు వేదాలు దానిలో పాట ఉంది, సామగానం ఉంది, అలాగే ఋగ్వేదం ఉంది, ఇదో అనుకుంటున్న మాటలు ఉన్నాయి, యజుర్వేదం ఉంది, కర్మకాండలు కూడా ఉన్నాయి, దానం త్యాగం యోగం భోగం రాగం అనురాగం ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సర్వాంగీణమైనటువంటి ఒకనొక స్థితిలో పరమేశ్వరుడు ఇక్కడికి మానవ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ద్వాపర యుగంలో ఒక పార్శ్వంలో లోకంతో ఉన్నాడు, మరొక పార్శ్వంలో లోక అతీతమైనటువంటి స్థాయిలో సంచారం చేశాడు. ఇక భాగవతం అది ఒక రసనాలయం అన్నారు. ఆ రసనాలయం అంటే అన్ని రసాలు ఉన్నాయి దాంట్లో, లేనిది లేదు. 9 రసాలు దాంట్లో ఉన్నాయి. 9 రసాలు మూలమైనటువంటి రసోవై సహ అన్నటువంటి ఈశ్వర స్వరూపం ఉన్నది. శ్రీకృష్ణ చైతన్యం పరిపూర్ణమైనటువంటి స్థితిలో అంటే ఇంకా ఎక్కడా ఆవిష్కరింపబడకుండా లేని స్థాయిలో ఉన్నది గనక ఆ శ్రీకృష్ణ పరమాత్మని పోతనామాచ్యుడు ఒక భావన చేశాడు. ఆయన ఆ భావన చేస్తున్నటువంటి వేళ ఎవరు ఈ పోతనామాచ్యుడు? మన విశ్వనాథ వారి గురించి ఎలా చెప్పుకున్నామో ఈ కావ్య సృష్టి చేసిన వారిని గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన తొలినాళ్లలో కవిత్వం రాసేటువంటి వేళలో భోగినీ దండకం అని ఒకటి రాశాడు. ఆ భోగినీ దండకం రాస్తే అది కేవలం ప్రాపంచికమైనటువంటి ఒక వస్తువు. ఆయనకు ఆనందం కలగల, కాస్త దున్నుకోటానికి చిన్న మడి చెక్క ఉన్నది నేల. వ్యవసాయదారుడు, శైవమతాన్ని ఉపాసన చేసినవాడు, శైవోపాసకుడు, మహేశ్వరోపాసకుడు, ఎవరైనా ఏ దైవతాన్నైనా ఉపాసన చేయవలసి వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళ లక్ష్య గమ్యాలు ఏమిటంటే శివుణ్ణి గురించి ఉపాసన చేస్తే శివ దర్శనం కావాలని, రాముణ్ణి గురించి గనక ఉపాసన చేస్తే రామదర్శనం కావాలని కోరుకుంటారు ఎవరైనా. అలాగే పోతన కూడా శైవుడు గనక తన తల్లిదండ్రుల నుంచి అనూచానంగా సాంప్రదాయకంగా సనాతనంగా కులపరంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి శైవ మతాన్ని ఆయన అనుసరించాడు. శైవారాధనలో జీవితాన్ని పరితృప్తం చేసుకున్నాడు ఆయన. ఓ రోజు ఆయనకు అనిపించింది, ఏమిటి భోగినీ దండకం రాయటం, లేకపోతే ఇంకేదో కావ్యం రాయటం, దాన్ని ఎవరికో ఎవరికో తీసుకెళ్ళి కాస్త అమ్ముకొని రావటం, ఈ పొలం మీద వచ్చే డబ్బు కావ్యం మీద వచ్చే డబ్బు కలిపి సంసారం గడపటం ఇందుకేనా నేను పుట్టింది అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. కాదు అని సమాధానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి కాదు, లోపల నుంచి వచ్చింది. ఆ లోపల నుంచి రాగానే అప్పటికే ఎవరిని ఆరాధించండి, ఆరాధన చేసే అలవాటు ఉంటే దేన్నైనా ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఓ రోజున ఓ మంచి కావ్యం రాద్దాం దైవాన్ని గురించి అనుకున్నాడు. దైవం అంటే ఆయన దృష్టిలో శివుడే. ఆ శివుణ్ణి గురించి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు భాగవతం మార్గశిర మాసంలో ఇటువంటి ఈరోజు ఈ పౌర్ణమి నాడే చంద్రోదయం అయ్యేటువంటి వేళ కరెక్ట్గా ఈ సమయం, అది భాగవతం పుట్టినటువంటి వేళ, అది విశేషం. మార్గశిరం కృష్ణుడు, పౌర్ణమి, చంద్రోదయ వేళ, చల్లని సాయం సంధ్య, హాయిగా గోదావరి తీరానికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకేం జరిగిందయ్యా అంటే ధ్యానంలోకి చక్కగా తొందరగా వెళ్ళాడు. వెళ్ళగానే ఒక మెరుపు మేఘం కలిసినట్టుగా ఏదో ఒక దృశ్యం ఏర్పడింది. ఆ దృశ్యంలో ఓ రాజకుమారుడు, పక్కన ఎవరో ఒక స్త్రీమూర్తి ఇద్దరు కనిపించారు. కనిపిస్తే ఈయన మనస్సు శివుడి మీద లగ్నమై ఉన్నది, శివపార్వతులేమో అనుకున్నాడు. కానీ శివపార్వతులని శైవులంతా అర్ధనారీశ్వరంగానే ఉపాసన చెయ్యాలి, కాబట్టి ఉంటే అర్ధనారీశ్వరంగా ఒక బొమ్మ కనపడాలి, కానీ ఇద్దరు పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా కనిపిస్తున్నారు. శివుడేనా అనుకున్నటువంటి వేళ కాదు, ఎందుకంటే శివుడిలాగా లేడు అనుకున్నాడు. మనస్సు ఏమనిపించిందంటే ఒక రాజప్రముఖుడు కనిపించాడు, కిరీటం పెట్టుకొని వచ్చాడు, మెరిసిపోతున్నాడు అని. ఎప్పుడైతే రాజప్రముఖుడు అన్న ఆలోచన ఆయన మనస్సుకి తాకిందో ఆ వచ్చినవాడు నోరు విప్పాడు, నే రాజప్రముఖుణ్ణి కాదు, నేను రామభద్రుణ్ణి అన్నాడు. శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఓతనామాచుడికి దర్శనమిచ్చాడు. ఇదేమిటయ్యా, శైవోపాసన చేస్తే శివుడు కనపడాలి, సంబంధం లేని రాముడు వచ్చి సీతాసమేతంగా కనిపించాడు అని పోతనామాచుడి మనస్సు కాస్త అటు ఇటు ఊగుతున్నటువంటి వేళ ఆ వచ్చినటువంటి రామచంద్రుడు ఏమన్నాడంటే, అటు శివుడి కథ రాయమనలేదు, ఇటు నా కథ రాయమని అనలే. ఏమన్నాడంటే, చక్కగా హాయిగా కృష్ణుడి కథ రాయన్నాడు. ఇది మూడో పాత్ర. అంటే ఒక జ్ఞాని ఉత్తమోత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాడు శివకేశవులకి అభేదం చెప్పుకొని జీవిస్తాడు. శివుడైనా కేశవుడైనా ఒక్కటే. ఇవాళ మనం స్వామి దయవల్ల సర్వ ప్రపంచాన్ని సాయిమయంగా చూడగలుగుతున్నాం, సర్వులలో స్వామిని చూడగలుగుతున్నాం, అసలు స్వామిలో సకల దేవతల్ని చూడగలుగుతున్నాం గనక మనకిదేం కొత్త విషయం కాదు. ఓతనామాచ్యుడికి మాత్రం అది కొత్తదే. అక్కడ మనం ఆగాలి. అంటే ఆదేశం ఎవరిచ్చారయ్యా అంటే రామచంద్రుడు స్వయంగా ఇచ్చాడు, నువ్వు రాయని. ఇవాళ స్వామి మీద చాలా పుస్తకాలు వస్తుంటాయి. ఆ పుస్తకాల్లో మొదటి పేజీలో ఏముంటుందంటే, స్వామి నా కల్లో కనిపించి పుస్తకం రాయమని చెప్పారు అని ఉంటుంది. ఏమని చెప్పారో లేదు. ఎందుకనంటే ఆయన చెప్పు అని గనక మనం రాస్తే అది భాగవతంతో సమానంగా ఉండాలి. ఉన్నాయా? అట్లా లేవు. కాబట్టి కనిపించారు అనుకుంటూ రాయటం అదొక ఎత్తు. కానీ పోతనామాచుడికి మాత్రం కనిపించాడు. ఎందుకంటే ఆయన వర్ణిస్తాడు తర్వాత, మనం చక్కగా పద్యాల్లోకి వెళదాం. ఈ 18,000 శ్లోకాలు ఈ గేయలో ఏమున్నది అంటే, మూడు యోగాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కర్మభక్తి జ్ఞానయోగాలలో ఉత్తమోత్తమమైనటువంటిది జ్ఞానయోగంగా వ్యాసుల వారు ఉపాసన చేసినా, అనుభవంలోకి తెచ్చుకున్నా, ఆయన భక్తి మార్గంలో ప్రవేశించడానికి భాగవతం ఆయనకు అక్కడికొచ్చింది. ఈ వ్యాసుల వారు ఈ మూడింటిని ఎక్కడ ప్రారంభించాలి, ఈ కథను ఎక్కడ ప్రారంభించాలి అని ఆయనకి ఒక స్కీమ్, ఒక ప్లాన్ కావాలి. ఏదైనా రాయాలి అంటే దాన్ని సినాప్సిస్ అంటాం. ఆ రాసేటప్పుడు ఏం చూస్తలే. ఆయన కూడా భగవంతుని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఎవరితో సమాలోచన చేశాడంటే, ఎవరు భాగవతం రాసుకోవయ్యా అని చెప్పాడో ఆ నారదుల వారితోనే కూర్చున్నాడు. దానిని వ్యాస నారద సంవాదం అన్నారు. అంటే వాళ్ళు సంవాదం అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు, కొన్ని కన్ఫర్మేషన్ కోసం, కొన్ని కన్సాలిడేషన్ కోసం, కొన్ని క్లారిఫికేషన్ కోసం, రకరకాలుగా. సరే, రామాయణం ఎక్కడ ప్రారంభమైందంటే శోకంలో నుంచి శ్లోకంగా ప్రారంభమైంది. మానుషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేహం అవధి కామమోహితం. అది కదా, అంటే ఒక శ్లోకం. దానిలో నుంచి రామాయణ గాథ స్రవించింది. భాగవతం ఎలా స్రవించింది, ఎలా ప్రారంభమైంది అంటే అశ్వత్థామ యొక్క అవమానంతో ప్రారంభమైంది. భగవద్గీత ఎట్లా ప్రారంభమైంది అంటే అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అంటే జీవితంలో చాలా గొప్ప పనులు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయంటే ఒక వైఫల్యంలో నుంచి ప్రారంభం అవుతాయి, లేదా మహానందంలో నుంచి ప్రారంభం అవుతాయి. వైఫల్యంలో నుంచి ప్రారంభమైనవన్నీ విజయానికి దారితీస్తాయి, చివరగా ఆనందం కలుగుతుంది, పరమాత్మ దర్శనాలు అవుతాయి. ఈ అనేక స్కందాలలో మనం దర్శనం చేయబోయేటువంటి భాగవత తత్వ నవనీతం కాబట్టి ఆ నవనీతాన్ని, ఆ వెన్నని మనం గ్రహించాలి. ఆ వెన్న చిలకగా నీటి మీద తేలుతుంది, నీటి మీద తేలుతుంది. నీట మునగదు, నీట మునిగిన వెన్న మంచి వెన్న కాదు, నీటి మీద తేలాలి, నీటికి అంటకుండా ఉండాలి. రెండోది, వెన్నలో నుంచి పెరుగులో నుంచి మేగడలో నుంచి చిలికి వెన్న తీస్తున్నప్పుడు వెన్న బయటకు రావాలి అంటే నీరు కావాలి. నీరు చిలుకుతూ, నీరు దానికి కలుపుతూ చక్కగా వెన్న ఎట్లాగైతే బయటకు తీస్తామో ప్రపంచ అనుభవాలు, ప్రపంచ భావనలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్వైతాలు, చీకటి వెలుగులు, జనన మరణాలు, ఆశలు, ఆశాభంగాలు, జయాపజయాలు వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఆ నవనీత ధారలోకి మనం వెళ్ళాలి గనక పోతనామాచ్యుడికి మనం చక్కగా శిరస వందనం చేద్దాం. అయితే పోతనామాచ్యుడికి ఇంత ఆనందం కలిగించినటువంటి భాగవతానికి కూడా నమస్కరించాలి. భాగవతం లేకపోతే పోతన లేడు. వ్యాస భాగవతం లేకపోతే పోతన ఇంకో భోగిని దండకం నంబర్ 2 రాసేవాడు. ఆయన ఏమన్నాడంటే, నన్నయ్య, తిక్కన, ఎర్రన అనబడేటువంటి ముగ్గురు కవులు వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని ఆంధ్రీకరించి ఈ భాగవతాన్ని వదిలిపెట్టారు. వాళ్లలో ఏ ఒక్కడు దీన్ని ముట్టుకున్నా నాకు అదృష్టం కలిగేది కాదు. బహుశా అది నాకు వరదానం చేయటం కోసమే కవిత్రయం ముగ్గురు కూడా భారతాన్ని 300 సంవత్సరాల కాలంలో పూర్ణం చేసి, అంటే నన్నయ్య గారు, తర్వాత తిక్కన 100 ఏళ్ళు, తర్వాత ఎర్రాప్రగడ. కాబట్టి 300 సంవత్సరాల ఆంధ్రీకరణం తర్వాత నా కలిగినటువంటి యోగాన్ని నేను సంపూర్ణంగా ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని చక్కగా భాగవతాన్ని జగద్ధితంగా రాస్తానన్నాడు. జగత్తుకి ఆనందం కలిగించేలాగా ఇవాళ సమస్త లోకా సుఖినో భవంతు అంటే మన చేతలు, మన నడతలు, మన ఆలోచనలు, మన కాయక కర్మలు, మన మనోభావాలు, మన చిత్తవృత్తులు, మన హృదయంలో కలిగేటువంటి అనేకానేక స్పందనలు ఇవన్నీ కూడా దేనికి దారి తీయాలి అంటే సమస్త లోకాలకి ఆనందం కలిగించే స్థాయిలో వెళ్ళాలి గనక పోతనామాచ్యుడు కూడా అందరి వలనే మహాకవులు ఎట్లాగైతే జగత్ కళ్యాణం కోసం కావ్య రచన చేశారో అట్లాగే శ్రీకృష్ణ గాథని, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని, భాగవత తత్వాన్ని భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తులుగా వీటన్నింటినీ కూడా గుదిగుచ్చి ఒక చక్కని మహామాలగా అనుగ్రహ వరదానం చేశారు. కాబట్టి ఈ భాగవతాన్ని ఇందాక కల్పవృక్షం అన్నాం. మనకది ఏదో మాట ఇష్టమై కాదు, అలవాటై కాదు. అక్కడే వ్యాసుల వారి గురించి చెప్తూనే కొన్ని మాటలున్నాయి. ఆ మాటల్లో ప్రధానంగా నిగమ కల్పతరోర్గణితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహరహో రసిక భువ భావుకాః. ఎంత అందమైనటువంటి శ్లోకం అంటే, దాని తెలుగులో చెప్పుకున్నట్లయితే నిగమకల్ప తరోర్గత గణితం. వేదము అనేటువంటి ఒక కల్పవృక్షం ఉంది. ఆ వేద కల్పవృక్షంలో చిటారున ఎక్కడో ఒక పండు పండిందట. ఆ పండు నిండా రసం ఉందట. మామూలుగా ఉన్నటువంటి పళ్ళ అన్నింటికీ టెంకలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, దాంట్లో కేవలం రసం ఉన్నదట. ఆ పండు అందుకోవాలి. మనం ఎట్లా అందుకోవాలి? చెట్టు ఎక్కలేము, కోసుకునే నేర్పు లేదు, తెచ్చిచ్చేవాళ్ళు లేడు, ఇదిగోనయ్యా దీని నిండా ఇది ఉంది అని చెప్పేవాళ్ళు లేడు. అక్కడ ఉందని మాత్రం ఎవరో అందరూ చెప్తున్నారు, ఆ చెట్టు చివర ఆ పండు ఉంది అని. పైగా వేద వేదాంతాలన్నీ కూడా సమర్థవంతంగా అర్థం చేసుకొని వేదాధ్యయనం చేసి వేద నిష్టతో రసానుభూతిని పొందినటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ రసవద్భావన అందించేవాడు లేడు ఎట్లా అని అనుకున్నట్లయితే, ఆ నిగమ కల్ప తరోర్గణితం కింద పడ్డది. ఏం పడింది? ఫలం, పండు పడింది. ఎట్లా పడింది? ఎందుకు పడింది? శుకుడు అనబడేటువంటి ఒక మహాముని యొక్క ముఖం ద్వారా వెలువడింది అని ఒక అర్థం. శుకుడు ఎవరు? వేదవ్యాసుడి కొడుకు. ఆయన జ్ఞానయోగంలోకి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేశాడంటే జనకుడి దగ్గరికి పంపించాడు. అదేమిటి, నీకు తెలియదా అన్నాడు. నువ్వు అక్కడ రాజున్నాడు, రాజర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. అటువంటి శుకుడు తాకినటువంటిది కనుక అది ఎట్లా ఉన్నదంటే అమృత ద్రవ సంయుతం, అమృతం ద్రవిస్తూ దాంతో అమృతంతో కూడి ఉన్నదా అన్నట్లుగా ఉన్నదట. రెండో అర్థం ఏమిటంటే బాగా పండినటువంటి ఒక పండు చెట్టు చివర ఉన్నట్లయితే అది మనం కోరుకున్నట్లయితే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, కాల దమనంలో దానంతట అదన్నా రాలి కింద పడి మనం అందుకోగలగాలి. లేదా మన కోసం ఒక చిలక అక్కడి దాకా వెళ్ళి ఆ పండును ముక్కుతో కొట్టి నేల రాల్చినట్లయితే దాన్ని అందుకోగలగాలి. శుకము అంటే శుకదేవుడు అనే ఒక అర్థం, శుకము అంటే చిలుక అనే రెండో అర్థం. ఏదైతే శుకదేవుడి ముఖం నుంచి వెలువడిందని అట్లా తీసుకోవచ్చు, లేదా పోతన అనేటువంటి ఒక కవి చిలుక అక్కడి దాకా వెళ్ళి భాగవత రసాన్ని అనుభవించి ఆ పండుని మనకి చక్కగా చేతికందేట్లుగా చేశాడని అనుకోవచ్చు. పిబత భాగవతం, ఈ భాగవతాన్ని నీ హాయిగా తాగుతా. అది ఏమిటి? రసమాలయం, పూర్ణమైనటువంటి రసము ఆలయంగా, ఒక సోర్సుగా, ఒక నిండుగా, పండుగా, పరిపూర్ణంగా ఉన్నటువంటి ఫలాన్ని నేను ఆనందిస్తాను. ముహురహో రసిక, రసము తెలిసిన వారు, యోగ్యులైన వారు, ప్రాజ్ఞులైన వారు, తత్వజ్ఞులైనటువంటి వారు, ముముక్షువులు, సాధకులు, తపస్సులు, ఋషులు, మహర్షులు, వీరందరూ కూడా రసికులే. రసికులు అంటే ఆనందించగలిగినటువంటి హృదయము కలిగిన వారు, మనస్సు కలిగిన వారు కాదు. మనస్సు ఎప్పుడూ ఆనందించదు. ఆ మనస్సు ఏమంటుందంటే బాగా లేదంటుంది, చాలా బాగుందంటుంది. హృదయం ఏమంటుందంటే అదేమందు, హాయిగా దాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ముహురహో రసిక భువ భావుకాహ, ఈ ప్రపంచంలో భావుకులు ఉండాలి, ఒక భావుకత్వం ఉండాలి. అన్నింట్లలో భావుకత్వం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడని, ఆయనకి సౌందర్యవంతమైన దేహం ఉన్నదని, సర్వశక్తులు ఉన్నాయని, ఘటనాఘటన సమర్థుడని, పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడని, ఇవన్నీ మనకు ఎరుక గనక ఉన్నట్లయితే వాడు భావుకుడు అవుతాడు. భావం లేదు, దేవుణ్ణి ఊహించే శక్తి లేదు. ఆ దేవుడికి నాలుగు కాళ్ళున్నాయి, దత్తాత్రేయుడికి ఆరు చేతులున్నాయి, ఏమో ఇది మేము నమ్మేట్టుగా లేవు అంటే వాడు భావుకుడు కాదు. ఉండే ఉండాలి, ఆరు చేతుల వాడు ఉండుండాలి. బహుశా అవన్నీ కూడా మన ఆరు కర్మలకి గుణ సంకేతం అయి ఉండాలి. మూడు తలల వాడై ఉండాలి, అవును మన మూడు గుణాలయ్యి ఉండాలి. చేతిలో డమరు ఉంది, శబ్దస్వరూపుడై ఉండాలి. అదిగో ఆయన చుట్టూ నాలుగు కుక్కలు కూర్చొనున్నాయి, నాలుగు వేదాలని విన్నాను అయి ఉండాలి అని సమన్వయం చేసుకునేటువంటి వాడు భావుకుడు. తన భావుకత్వంతో ఒక రసిక్యాన్ని, ఒక రసజ్ఞతని పొందినవాడు రసికుడు. ఆ రసికుడు కావాలంటే బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ చెప్పుకున్నాం, అనేక శాస్త్రాల యొక్క రహస్యాలు తెలియాలి. తెలియకపోతే ఏదో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు వేపలలో పెరిగాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, నిర్వాణం అయిపోయింది, తర్వాత భారతం వచ్చింది, ఇవన్నీ చెప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి రసిక భావుకాహ, బాగా పండినటువంటి, మాగినటువంటి, రసవంతమైన, ఫలవంతమైనటువంటి భాగవతం అనేటువంటి ఒక దివ్య ఫలాన్ని, ఒక మధుర ఫలాన్ని, శుకుడు అనబడేటువంటి ఒక చిలుక, ఆ వేద వేదాంతముల చిట్ట చివర ఉన్నటువంటి ఆ కల్పవృక్షం చిదారుణ ఉన్నటువంటి కొమ్మ నుంచి దార్చి మనకిచ్చాడు గనక ఆ భాగవతాన్ని పిబత భాగవతం, రసమాలయం. నువ్వు ఎక్కడి నుంచి తీసుకో అది ఆనందమే. భక్తుడి కథ, భగవంతుడి కథ, భాగవతుడి కథ, అది యథ, దాన్ని నువ్వు ఎట్లా దర్శనం చేసినా అది పూర్ణంగా ఉంటుంది, భగవత్ తత్వాన్ని మనకు చెప్తూ ఉంటుంది. ఈ భాగవతాన్ని వింటూ వింటూ చివరికి ఏం కలుగుతుందయ్యా అంటే నిదానవతి ఉపాసన. ఈ వెన్న పాలు చిలకటం, మజ్జిగ చిలకటం, మజ్జిగ తయారు చేయటం అనేది ఎంతో నెమ్మదిగా చేయాలి. మనం తొందరపడితే వెన్న రాదు బయటికి. ఆ ప్రయత్నంలో బాగా గనక చేసేసినట్లయితే ఏం దక్కుతుంది? ఏం దక్కదు. దానికి వేడి నీళ్లు కలపాలి, చన్నీళ్లు కలపాలి, చిలకాలి, ఎంత పోయాలో అంత పోయాలి. దానికో పాళ్ళున్నాయి, దానికో ప్రజ్ఞ ఉంది, దానికో నేర్పరితనం ఉంది. వెన్న కావాలి అంటే అక్కర్లేదంటే ఓ గ్లాస్ పాలు తాగి దాంట్లోనే నిన్నయ్య చెప్పారు దాంట్లోనే వెన్న ఉందని అదే నెయ్యి అనుకుందామంటే కుదరదే. అలాగే కర్మయోగంలో ఉన్నా, భక్తి యోగంలో ఉన్నా, జ్ఞానయోగంలోకి మనం వెళ్ళాలి. జ్ఞానయోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్మలన్నీ జ్ఞానంతో కూడి చేస్తాం. అలాగే భక్తి యోగంలో అంటే పూజాధికాలు, దాన ధర్మాలు, త్యాగాలు, యాగాలు, యోగాలు, ఇవన్నీ కూడా జ్ఞానంతో కూడి చేసినట్లయితే అది సంపూర్ణమైన అనన్యమైన భక్తిగా ఉంటుంది.